తరం అనుకుంటున్నటువంటి గాయత్రి మంత్రము, శ్రీరామ శర్మ ఆచార్య అంటున్నటువంటి గాయత్రి మంత్రము ఒకటి కాదు, మీరు అనుకుంటున్నారు రెండో ఒకటని. ఉదాహరణ కూడా చెప్పాను నేను మీకు చాలాసార్లు. ఒక చిన్న కుర్రాడి చేతిలో ఉన్నటువంటి బ్లేడు, ఒక బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉన్నటువంటి బ్లేడు ఒకటి కాదు, తేడా ఉంది. చిన్న కుర్రాడి చేతిలో ఉన్నటువంటి బ్లేడు వాడి చేతినే కోసేయచ్చు, పారలైజ్ అయిపోయినటువంటి వాడికి మళ్ళా నడిచే శక్తి వదులుగుతుంది. ఏంటి తేడా? గాయత్రి మంత్రంలో లేదు తేడా, గాయత్రి మంత్రం అదే. ఆ గాయత్రి మంత్రానికి మీరు ఎంత శక్తి ఇవ్వగలరు, ద ఎనర్జీ, అది మనం చేస్తున్నటువంటి తప్పు. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మౌనం నుంచి వస్తుంది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, ఆ మౌనంలోంచే ఆ పరబ్రహ్మతత్వానికి వ్యాఖ్య పుట్టి వస్తుంది తప్ప. మీరు వ్యాఖ్యలు చదువుతారు తప్ప మౌనంగా ఉండరు. వచ్చిన గందరగోళం అది. ఆ మానసిక స్థితి నుంచి బయటపడేయటానికి ఈ చర్చ అంతా కూడా, ఈ చర్చ మీద చర్చించుకోవటానికి కాదు, ఈ చర్చ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకైనా మీరు మాటలు ఆపేస్తారు అని. ఆధ్యాత్మికత డిస్కస్ చేసేటటువంటి విషయం కాదు. ఈత కొట్టడం నేర్చుకోవాలి. ఎన్ని పుస్తకాలు చదివితే ఈత కొట్టడం వస్తుంది, దూకేస్తే ఈత కొట్టడం వస్తుంది. నీళ్ళల్లో దూకపోతే ఎప్పటికీ ఈత కొట్టడం రాదు. అలాగే ఈ ఆధ్యాత్మిక జగత్తులోకి మీరు దూకాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, రిపీటెడ్గా చెప్తున్నాను. ఆ కండిషన్స్ని మీరు ఫుల్ఫిల్ చేయకుండా నేను మౌనంగా ఉంటాను అన్నా కుదరదు. మౌనంగా ఉన్నారు ఓకే, కానీ ఆ మౌనంగా ఉన్నటువంటి మీరు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి లేకుండా వెళ్ళారనుకోండి, ఆ మౌనం మీకు ఉపయోగపడదు. రావణాసుడికి ఏమి ఉపయోగపడింది? ఏమీ ఉపయోగపడలేదు. మనం తక్కువ తపస్సు, అతను ప్రకాండమైనటువంటి పండితుడు, ఇందులో మామూలు ఆధ్యాత్మికవేత్త ఏంటి అతను. అసలు ఇప్పటికి కూడా ఏం చెప్పి ఉంటాం, నభూతో న భవిష్యత్ అనే ఒక మాట అతను ఒక్కడికే వర్తిస్తుంది. ఇంచట ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించదలుచుకున్నటువంటి వ్యక్తికి రెండు ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉండాలి, వివేకము వైరాగ్యం. ఇవి రెండు లేకపోతే మీరు ఆధ్యాత్మిక శక్తిని దురుపయోగం చేసుకుని మీ నాశనానికి ప్రపంచ నాశనానికి కారణమవుతారు. అంచేత గురువులు ఏం చేశారు, అసలు రెండు లక్షణాలు లేని వాళ్ళకి అసలు ఆధ్యాత్మిక అనుభూతి రాకుండా చేశారు. యుగత మిగతా యుగాలలో వాళ్ళకి బాగా కాలింది, దెబ్బలు తినున్నారు ఈ రాక్షసులు, వాళ్ళ చేత ఆధ్యాత్మిక అనుభూతి వచ్చేస్తుంది, సర్వజ్ఞత్వం వచ్చేస్తుంది, సర్వవ్యాపకత్వం వచ్చేస్తుంది, మూడు లోకాలకి వెళ్ళిపోగలుగుతారు రాక్షసులు. కానీ ఆ శక్తి దేనికి ఉపయోగించుకుంటారు వాళ్ళు? నన్ను పూజించు, నిన్నది ఒకటే శక్తి అనేటటువంటి భావన రాదు. అంచేత ఈ ఆధ్యాత్మిక జగత్తులోకి దూరాలి అంటే వివేకము వైరాగ్యము, దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రతిరోజు మిమ్మల్ని మీరు రాత్రి పడుకునే ముందు నిజంగా చావుగొట్టుకోండి. ఈ రెండు లక్షణాలు మీలో దూర్చుకోవటమే, ఈ రెండు లక్షణాలు మీలో దూరకపోతే నేను కానీ ఎవరు కానీ ఎంత చెప్పినా మీకు ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశము ఉండదు. ఏంటి ఆ రెండు లక్షణాలు, ఎలా ఉపయోగించుకుంటాము? మొట్టమొదటిది వివేకము. ఏంటి వివేకము? మానవ శరీరంలో మనము జీవిస్తున్నాము, ఇంతవరకు మన ఎవరికి అనుమానం లేదు కదా. ఈ మానవ శరీరంలో జీవిస్తున్నటువంటి మనకి అనేక రకాలైనటువంటి బాధ్యతలు, కలిగి ఒక్కొక్క బాధ్యత, భార్య భర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రకరకాల బాధ్యతలు, పిల్లలు. ఈ బాధ్యతలు అన్నీ నిజంగా మీవేనా లేకపోతే మీరు కొని తెచ్చుకున్నవా అన్న ప్రశ్నకి మీరు సమాధానం రాబట్టుకుంటే భారతీయ ఆధ్యాత్మికత యోగ విద్య ఏం చెప్తుంది అంటే ఇవేవి మీకు సంబంధించినవి కాదు, ఇవన్నీ మీకు బంధాలే, వీటి నుంచి మీరు విడగొట్టుకోండి మిమ్మల్ని మీరు. దానికోసం చెప్తున్నాను ఇదంతా కూడా. ఈ యావ ఉందే అనేక రకాలైనటువంటి మోహాలు, ఇందులో ఏ మోహం మీకు ఉన్నా కూడా ఆ పరిమాణంలో మీరు ఆధ్యాత్మిక జగత్తులో ముందుకు వెళ్ళలేరు. మోహం గురించి మాట్లాడుతున్నా నేను, బాధ్యత గురించి మాట్లాడటంలో బాధ్యత నిర్వర్తించాల్సిందే. మోహము పనికి రాదు. దీని గురించి మీరు చాలా చాలా డిస్కస్ చేసుకోండి, ఇది డిస్కస్ చేసుకోండి, ఏది బాధ్యత ఏది మోహమే. ఇది చాలా కష్టం పట్టుకోవటం. మనకేమనిపిస్తుంది, మనకి నచ్చిందంతా కూడా మోహమే, మనకి నచ్చిందంతా బాధ్యత. అంచేత కరెక్ట్ ఏంటనమాట, దీనికి రివర్స్. అంచేత మీకు ఏది నచ్చుతుందో అది చేయకండి, మీకు ఏది నచ్చదో అది మాత్రమే చేయండి. సింపుల్ ఇది. చాలా జాగ్రత్తగా చదవాలని ఉండదు స్టూడెంట్కి, టీవీ చూడాలని ఉంటుంది. ఇంకా ఏం చేయాలి వాడు, టీవీ చూడటం మానేయాలి, చదవాలి. ఇదే ఉదాహరణని మీరు మీ జీవితంలో ప్రతి సన్నివేశంలో ఉపయోగించుకోండి. ఉపయోగించుకుని ఏది చేయాలని అనిపించదో అది చేసేయండి. 90% అది కరెక్టే అవుతుంది, ఎప్పుడో తప్ప. కానీ ఇది ఎంత ఉన్నా కూడా నిజమైనటువంటి మౌనంలోకి మీరు వెళ్ళిపోగలిగితే ఒక విచిత్రమైనటువంటి సంఘటన మీకు అనుభూతిలోకి వస్తుంది. ఆ సంఘటన మీ జీవితాల్లో వస్తే అదృష్టవంతుంది. మనం ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు ఎలా చేస్తున్నారు మౌనం ప్రాక్టీస్? మాట్లాడటం మానేసా మాస్టారు, పట్టి లేస్తారు మీరు చాలామంది. మేము అన్ని చూడలేదు, గుడ్డ కూడా కట్టేసుకుంటారు ఎందుకైనా మంచిది. ఇంకా వాళ్ళ ధర్మపరమైనటువంటి నియమాలకి నేనేం పెద్ద కమెంట్ చేయటం లేదు. కానీ గందరగోళం పడి మనస్సు మౌనంగా ఉండదు వచ్చిన కూడా అది. మీరు మనస్సును కూడా మౌనం చేసుకోగలిగారు. ఈ మనస్సుని శరీరాన్ని కూడా మీరు మౌనం చేసేసుకున్న క్షణము ఆ లోపల ఉన్నటువంటి సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వ సమర్థత మీలోంచి బయటకు వస్తుంది. మీలోనే ఉంది అది. అది అర్థం చేసుకోండి. ఆ భావన మీ మనస్సులో నేను చూపించగలిగితే ఏదో ఒక జన్మలో అయినా మీరు యోగులైపోతారు. యోగ సాధన కొరకు మీకు ఏ గురువుని ఆశ్రయించవలసిన పని లేదు. మరి ఇదంతా ఎందుకు? ఇది మీకు అర్థమయ్యేంతవరకే. ఏది మీకు అర్థమయ్యేంతవరకు? లోపలే ఉంది, దాన్ని మీరు బయటకి తీయాలి. అది బయటకు ఎలా వస్తుంది? మీరేమి చేయకుండా ఉన్నప్పుడు వస్తుంది. మీరేమి చేసినా మీరు చేసేదే అడ్డు తగులుతుంది. సైన్స్లో మేము చెప్తూ ఉంటాం, ఎలక్ట్రాన్ని చూడాలి అని మీరు లైట్ వేసారనుకోండి, అక్కడ ఎలక్ట్రాన్ ఉండదు. ఏం చేస్తుంది? మీరు వేసిన లైటే ఆ ఎలక్ట్రాన్ అక్కడ నుంచి తోసేస్తుంది. అలాంటిది ఇక్కడ జరుగుతుంది. మీరు ఏదైనా ప్రయత్నించారనుకోండి, ఆ ప్రయత్నించిన మరుక్షణము మీ ప్రయత్నమే మీకు అడ్డు తగులుతుంది. మీరు మౌనంగా కూర్చుంటున్నప్పుడు ఈ విషయాన్ని అవగాహన చేసుకుని కూర్చోండి, గంటల తరబడి కూర్చోండి. ఋషులు చేసే సాధన అంతా మీదే. గంటలు గంటలు కూర్చుంటారే ఈ సాధకులందరూ. ఈ స్థితిలో కూర్చోగలిగితే లాభం ఉంటుంది. లేకపోతే ఎన్ని గంటలు కూర్చున్నా ఒకటే. ఏంటి మీరు చేయాల్సినటువంటి ప్రయత్నం? లోపల ఉన్నటువంటి ఆ సర్వజ్ఞత్వం, లోపల ఉన్నటువంటి ఆ సర్వసమర్థత, లోపల ఉన్నటువంటి ఆ సర్వవ్యాపకత్వం మీకు అనుభూతిలోకి రావటానికి ప్రయత్నించండి. మనస్సు ఏం చేయాలి? అంతర్ముఖం చేయాలి. లోపల వైపుకి తీసుకెళ్తారు. తీసుకెళ్తుంది ఎటువైపు? లోపల వైపుకి. ఫలితం ఏమొస్తుందని చెప్తున్నాను? సర్వవ్యాపకత్వం. అర్ధరహితంగా ఉంది కదా చెప్పింది. నేను ఏమంటున్నాను, మీరు లోపలికి వెళ్ళండి అని. ఉన్నది ఇంత చిన్న శరీరం, మీరు లోపలికి ఎక్కడికి వెళ్తారు? మీరు ఎంతకెళ్ళినా ఇంకా 6 అడుగులు లోపలే ఉంటారు. పెద్ద ఏదో 6 అడుగులు వాళ్ళం అయినట్టు. 6 అడుగులు వాళ్ళం నేను కాదు, ఏదో 5 అడుగులు 4 అంగళాలు ఎంత ఉంది, 6 అడుగులు లేవు. కానీ గొప్పగా చెప్పుకోవచ్చు 6 అడుగులు వాళ్ళ ఎంత తిరుగుతాను ఈ 6 అడుగులు. ఆ పాయింట్ మీకు అర్థం అవుతే వెళ్ళేది ఎక్కడికి, పొందేది ఏంటి? సర్వవ్యాపకం. దీన్ని కబీర్ దాస్ చాలా బాగా చెప్పాడు. సముద్రం బిందువులో దూరిపోయింది అన్నాడు. సాగర్ సమాన బూందుని, అది అనుభవం మీకు రాబోయేది. ఆ అనుభవం రానంత వరకు మీరు యోగ సాధకులు కారు. లైన్లో ఉన్నారు అంతే. ఇప్పుడు వస్తుందో, రేపు వస్తుందో, 1000 సంవత్సరాల తర్వాత వస్తుందో, కానీ ఇది తీవ్రత బట్టి ఉంటుంది. కానీ ఋషులు ఏం చెప్తున్నారు, 2000 సంవత్సరం వరకు ఇవాళ నుంచి మనం ఇవాళ ఉన్నాం కనుక ఈ సాధనకి చాలా అద్భుతమైనటువంటి కాలం. మళ్ళీ తిరిగి ఇలాంటి అద్భుతమైనటువంటి కాలము 24 కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది. పర్వాలే, మనం వెయిట్ చేయదలుచుకుంటే 24 కోట్ల సంవత్సరాలు పెద్ద కాలం కాదు. దానికి ఇన్ని సంవత్సరాలు ఇన్ని జన్మలు ఎత్తాం. కానీ ఇంకా అంతసేపు ఆగలేం మాస్టారు. చాలే, మన సినిమా టికెట్కే ఆగలేవా? మరి దీనికోసం ఆగలం అంటే నాకు ఆశ్చర్యం ఇస్తుంది. అంచేత నేను కోరేది ఏంటంటే మిమ్మల్ని వైరాగ్యం డెవలప్ చేసుకోండి, ఇంకా ఆపండి మీ కోరికల్ని, కోరికలకి అంటూ ఉండదు. బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తించండి. బాధ్యతలు 100% నిర్వర్తించకపోతే కూడా ఆధ్యాత్మిక జగత్తులో మీరు ముందుకెళ్ళలేరు, అదే అడ్డు తగులుతుంది. పరమాచార్యులు గారు ఉదాహరణ చెప్తూ ఉంటారు కదా, నేను మీకు ఎప్పుడు కూడా ఆయన మీటింగ్ ఏదో ఏమంటారు దాన్ని చాతుర్మాస వ్రతం చేయడానికి మద్రాసు దగ్గర ఏదో ఒక పల్లెటూరులో బస్ చేశారు. శంకరాచార్యుల వారు వచ్చారు అంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి జనం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనం చాలా మంది వస్తారు. సరే అలాగే ఆ రోజు కూడా జరిగింది, చాలా మంది వచ్చారు. ఆయన తీర్థ ప్రసాదం ఇస్తుంటే స్వామి నా నగ పోయింది అని గొలుసు బంగారు గొలుసు పక్కన నుంచి అన్నట్టు మాట్లాడి ఇంకో ముసలావిడ ఇచ్చింది. నేను ఏం చెప్పి వచ్చే నగ అన్నాడు. నేనేం తెలియదు, నువ్వే తీసావు నాకు తెలుసు కదా ఇచ్చే నగ అన్నాడు. ఆ నగ ఇప్పింగ్ చేసాడు. సరే అయిపోయింది. అక్కడ సర్వజ్ఞత్వం గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. నువ్వు ఎందుకు నేను చెప్పింది చేయలేదన్నాడు. ఎవరు నీ నగ పోయినా విని అది నగ దొరికింది సరే ఇప్పింగ్ చేసాడు. నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు, నేను చెప్పి చేశాను స్వామి, మీరు ఆ రోజు నుంచి చెప్పారు కదా ఇంటి పనులన్నీ ముగించుకున్నాకే పూజ చేయాలి అని. నేను అలాగే చేస్తున్నాను, నన్ను ఇవాళ చేయలేదే అన్నది. కాదు స్వామి ఇవాళ కూడా అంతే అన్నది. కాదు, అన్నం ఉండి భర్తకి అన్నం పెట్టకుండా ఆయన్ని ఒడ్డించుకుంటున్న నువ్వు నా దగ్గరకు వచ్చావు నగపోయింది. మరి మనకి ఎన్ని పోవాలో, మనం చాలా అదృష్టవంతులు, ఏమీ పోవటంలే. గురువుల సమ్మఖంలో ప్రతిదీ అంత తొందరగా ఫలితం ఇస్తుంది. ఆయన లేకపోతే పర్వాలే, ఎప్పుడో వస్తాయి అన్ని. ఎందుకు చెప్పానంటే ఉదాహరణ, మీ బాధ్యతలను వదిలేసి ఇదేదో చాలా బాగుంది యోగ సాధన, ఈ 2000 లోపల నేను లాగించాను. బాధ్యతే మీకు చెప్తోంది మీకు ఇంకా అర్హత రాలేదు అని. అయితే మరీ మంచిది మాస్టర్, బాధ్యతలు తీర్చుకుంటూ కూర్చుంటాను అంటే 2000 పోతుంది. మరేం చేయాలి? ఈ గందరగోళానికి నివృత్తి ఏంటి? ప్రతిరోజు ఒక టైం దీనికోసం కేటాయించుకోండి పూర్తిగా. అది గంటల్లో ఉండాలి అని చెప్పాను. నేను 20 నిమిషాలు చేస్తాను మాస్టారు, 10 నిమిషాలు చేస్తాను మాస్టారు, ఆ చిన్నపిల్లల మనస్తత్వాన్ని వదిలేసు. గంటలు గంటలు కూర్చోండి, నాకు టైం లేదు మాస్టారు. టీవీ చూసే టైం కేవలం దీనికి వినియోగించండి చాలు, టీవీ చూడటం మానేసి మీరు టీవీకి చూసేటటువంటి టైం దీనికి వినియోగిస్తాను అని ఒక చిన్న నిర్ణయం తీసుకున్నా చాలు, కొన్ని గంటలు మీకు ఈ సాధనకి ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. టీవీ కాదు, లేకపోతే క్లింటన్, నెల్సన్ మండేలా ఏం చేయాలి అని మా ఫ్రెండ్స్తో నేను డిస్కస్ చేయను అని అనుకోండి. మనకి ఎందుకు క్లింటన్ ఏం చేస్తాడో, నెల్సన్ మండేలా ఏం చేస్తాడో, వాళ్ళు ఎవరో కూడా మనం ఉన్నామని వాళ్ళకి తెలియదు, అది పెద్ద డిస్కషన్. లేకపోతే న్యూస్ పేపర్ చదివే టైం దీనికి వినియోగిస్తాను. కాలం కావాల్సినంత ఫ్రీ టైం ఉంది మీకు, ఎక్కడి నుంచో అక్కడి నుంచి టైంని దొంగలించండి. ఇది దొంగలించండి టైంని, నాకే అభ్యంతరం. ఎక్కడి నుంచో అక్కడి నుంచి లాక్కురండి టైం. కనీసము 3 గంటల పాటు మీరు నిరంతర మౌనంలో కూర్చోగలిగేటటువంటి స్థితిని 2-3 నెలలలో సంపాదించుకుంటే ఆ తర్వాత అసలైనటువంటి సాధనా కార్యక్రమాలు మనం మొదలెడతాం. సాధన కాదు మౌనంలో ఉండటం, సాధనకి తొలిమెట్టు. ఇంకా అక్కడి నుంచి ఆ సర్వజ్ఞత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని ఎలా హార్నెస్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్చుకోవాలి. పవర్ హౌస్ ఉంటే సరిపోదు, ఆ పవర్ హౌస్ నుంచి అనేక ట్రాన్స్ఫార్మర్స్ నుంచి మీకు కావలసిన వోల్టేజ్ లోకి కింద దింపుకోగలగాలి. లేకపోతే ఆ పవర్ హౌస్ ఉన్నా మీకు ఏమీ పనికిరాదు, షాక్లు కొడుతుందంతే. అది నేర్చుకుంటాం మనం ఈ 1.5 సంవత్సరాలలో. ఇంకొక నా కోరిక ఏంటి అంటే, ఇవాళ నుంచి నేను అనేక సార్లు మీతో చెప్పిన చాలా ఆనందం ఇస్తుంది, అసలు ఇంత ముండితనం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యోగ సాధన పనికి వస్తారని. ఎందుకంటే సాధనగా ముండితమే కావాలి. ఏంటంటే టైం టేబుల్ వేసుకోమంటాను నేను, అది ఏం మాత్రం చేయదు. చేస్తున్నానేమో ఒకళ్ళు ఇద్దరు, నేను దాని గురించి మాట్లాడుతుండే. నాకు కావాల్సింది ఏంటంటే కాగితం మీద నేను ఇవాళ ఇది చేస్తాను అని రాసుకుని రాత్రి అది నేను చేశాను అని గర్వంగా చెప్పుకునేటటువంటి సాధకులు కావాలి. కాగితం మీద ఉండాలి, అది కాగితం మీదే రాసేటో ఆ మాస్టర్ అని కొన్ని రీసెర్చ్ వర్క్ ఉంటుంది స్టాటిస్టిక్స్ లో. ఈ విలేజ్ సర్వే చేయటో, ఆ విలేజ్ సర్వే చేయటం అని ఎవడు ఎక్కడికి వెళ్ళడు, కాగితాలు ఇక్కడే ఉంటాయి. బస్ లో ఆల్రెడీ టిక్కులు పెట్టడానికిగా అలా చేస్తే మరి ఇంకే సిన్సియారిటీ ఉంటుంది. కరెక్ట్ టైం టేబుల్ వేసుకోండి. కరెక్ట్ గా ఆ టైం టేబుల్ ప్రకారం రాత్రి పడుకునే ముందు మీరు అవి చేశారా లేదా, చాలా అవసరం అది. రేపు మీరు యోగులు అవ్వటానికి ఇది లేండి అవ్వలేరు, మీరు టైం టేబుల్ లేండి అవ్వలేరు. ప్రకృతి చూడండి ఎంత ఖచ్చితమైన క్యాలెండర్ని ఫాలో అవుతుందో. సూర్యుడు 2000 సంవత్సరం జనవరి 1వ తారీఖున ఎన్ని గంటలు 8 నిమిషాలకు ఉదయిస్తాడో మీరు ఖచ్చితంగా లెక్క పెట్టి చెప్పగలరు. సూర్యుడే అంత ఖచ్చితంగా పంక్చువాలిటీ మెయింటైన్ చేయగలిగితే మీరెందుకు మెయింటైన్ చేయలేదు? కానీ కాగితం మీద వేసుకున్నాం, మనసులో ఉంది సార్, మనసులో చాలా ఉంటాయి. మనసులో ఫలానా వాడిని చంపేయాలి అని కూడా ఉంది, మరి దానికి మీకు శిక్ష పడుతుందా? పడదు కదా. అలాగే మనసులో టైం టేబుల్ ఉంటే ఏం లాభం? ఉపయోగపడదు. టైం టేబుల్ కాగితం మీదకి దిగాలి. అది చేస్తూ అతి త్వరలో 3 గంటల పాటు నిరంతరం మౌనంగా మేము ఉండగలం. చాన్ ఆఫ్, 6 గంటలకు స్విచ్ ఆన్, ఇది మౌనంలో గెలుపుగా మార్చారు. మనం 3 గంటల వరకు
కదిలే ప్రసక్తే లేదు అనేటటువంటి స్థితికి మనం ఎంత తొందరగా ఎదగగలిగితే అంత తొందరగా నెక్స్ట్ క్లాసెస్ మనం మొదలెట్టగలం. దీన్ని మనసులో ఉంచుకుంటూ సమయం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మళ్ళీ 24 కోట్ల సంవత్సరాల వరకు ఈ టైం రాదు కనుక నాకు ఆ పని ఉంది మాస్టర్, ఈ పని ఉంది మాస్టర్, మంచిది మాస్టర్, ఏం చేస్తాం మాస్టర్, జరగ 2 నిమిషాలు వీలైతే ఇప్పుడే ఆ మంచి కార్యానికి శుభ శ్రీకారం చుట్టడం కళ్ళు మూసేసుకోండి, మౌనంలోకి వెళ్ళిపోండి. ఇంకంతే ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోండి. బాధ్యతలు ఏవైనా ఉంటే నేను మౌనంలో కూర్చుంటానంటే మరి కుదరదు, బాధ్యతలు ఉన్నవాళ్ళు మౌనంలోకి వెళ్ళొద్దు. మీరు బాధ్యతలుగా గురించి పట్టించుకోండి, మిగతా వాళ్ళు మాత్రం మౌనంగా ఉండండి.
కానీ మీ పిల్లవాడిని ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకోగలిగారు మీరు,
వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. ఇంకేత ఆ బాధ్యత మీకు ఎవరిచ్చాడు, ప్రొడ్యూసర్ ఇచ్చాడు, ఆ భగవంతుడు ఇచ్చిన బాధ్యతగా మన ఇష్టానుసారం వచ్చి ఉంటే అసలు మనవరం ఇక్కడ పుట్టుండేవాళ్ళం కాదు. నేను మాత్రం ఖచ్చితంగా ఏ బిర్లాకో ఎవరికో మన ముని మనవడుగా పుట్టుండేవాడిని. మళ్ళా మనవడు అలా పుడితే కొన్ని బాధ్యతలు పడతాయి నెత్తి మీద. నా చేతిలో కూడా వెళ్ళే ఇందుకు చెప్పేది బాధ్యతలు మనము నెత్తిన వేసుకున్నవి కాదు, మనము నెత్తిన వేసుకున్నావు కాదు కనుక ఒకే ఒక చేతనత్వము దాన్ని మీరు భగవంతుడు అనండి, గురువు అనండి, దేవత అనండి, కాళికామాత అనండి, క్రైస్ట్ అనండి, మహమ్మద్ అనండి, మీరు ఏదైనా పేరు పుట్టించుకోండి. నాకు ఏ భగవంతుడి పేరు అక్కర్లేదు, ప్రకృతి అనుకుంటాను. అది ఒకటే ఉంది, ఒకే శక్తి ఉంది, ఈ జగత్తునంతా నడిపించుకున్నటువంటి శక్తి ఒకటే ఉంది. ఆ శక్తి మీకు ఆ బాధ్యతలు ఇచ్చింది కనుక ఆ బాధ్యతలను చాలా ఆనందంగా స్వీకరించండి. సినిమాలో విలన్ రోల్ ఇస్తే మీరు తీసుకుంటారా తీసుకోరా, ఎంత ఆనందంగా ఎగబడి తీసుకుంటాం. విలన్ రోల్ అని మానేస్తున్నావు ఏంటి, మరి బయట మీకు విలన్ రోల్ ఇచ్చాడే అనుకోండి దేవుడు, మీ రోల్ అది ఇన్విజిలేటర్గా మీరున్నారు, ఏం చేస్తాం. విలన్ రోలేగా నేనే వాళ్ళకి పాఠాలు చెప్పాను, నాయన ఈ పరీక్షలో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది వస్తుందేమో చదువుకోండి, నేనేగా చెప్పాను. పరీక్షలో ఆ ప్రశ్న వచ్చింది, నేనే ఇన్విజిలేటర్గా ఉన్నాను, మరి నేను చెప్పాలా వద్దా వాడికి, కూడదు కదా. మరి మా ప్రిన్సిపాల్ చెప్పమంటే చెప్తా, ఇచ్చేత నేను చెప్పాలా చెప్పకూడదా అన్న బాధ్యత ప్రిన్సిపాల్ది, నాది కాదు. అదే అర్థం చేసుకోండి దేశకాల పరిస్థితులు, లేకపోతే విరిగిపోతారు, ముక్కుముక్కలు అయిపోతారు. అర్థమైంది పాయింట్? అది కృష్ణుడు చెప్పింది కూడా ధర్మరాజుకి, శిఖండి ద్వారా చెప్పింది. ఏం చేస్తావు లేకపోతే నువ్వు సాధన ఏం చేస్తావు, ఇంకా ఫినిష్ అక్కడే అయిపోతావు. నువ్వు ఉద్యోగం సమానంగా చేయనివాడు, నేను చుట్టుపక్కల రానివాడు, నీకు తిండి ఉండదు, సమాజంలో గుర్తింపు ఉండదు, ఏమి ఉండదు. కానీ ప్రిన్సిపాల్ నీకు సహకరించాడు అనుకో, అప్పుడు స్టూడెంట్కి భయపడి మాత్రం హ్యాపీ కొట్టలేము. తేడా అర్థమైందా, బాధ్యత ఎలా నిర్వర్తించుకోవాలో ఈ తేడాని మీ నిత్య జీవితంలో ఉపయోగించుకోండి. అవగాహన వచ్చింది కదా, ఇలాగే రకరకాలుగా మనం చర్చించుకున్నాం. ఎందుకంటే అది ఎప్పుడు కన్ఫ్యూజనే, మాస్టారు నాకు ఇక్కడికి రావాలని ఉంటుంది, అదే టైంలో నాకు పని పడింది. గీత తీసుకోండి, ఆ పని ఎంత ఇంపార్టెంట్, చిన్న అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు అనుకోండి, తప్పించేసుకోండి, నో ప్రాబ్లం, హాయిగా తప్పించుకొని వచ్చేయండి. కానీ నిజంగా అది బాధ్యత మీది. ఏదో మనసు మీద ఉన్నటువంటి ఒక ముసలావిడకు ఎవరికో తిండి పెట్టాలి, దాన్ని వదిలేసి మీరు ఇక్కడికి వస్తారు, మరి తప్పే కాదు. ఇంకేత ఏది పాటించవలసినటువంటి బాధ్యత, ఏది అంతగా పాటించకూడనటువంటి బాధ్యత, నిర్ణయించుకోండి. కష్టం మాత్రం కాదు అది, మీరు నిర్ణయించుకోగలుగుతున్నారు అనేదే ఈనాడు నేను మీకు మొట్టమొదటి ఇచ్చినటువంటి దూరాసనం గారి సందేశం. యువర్ ఓకే, నాట్ ఓకే యువర్ రన్నింగ్, కొంచెం ఇప్పుడే దిగ తీసుకోవాలి. ఎందుకంటే తెలుసా, యోగ సాధనలో ఒక తీవ్రమైనటువంటి అడ్డంకి ఏంటంటే మొదట ఉన్నటువంటి తీవ్రత తర్వాత ఉండదు. మంత్రం చెప్ప మొదలెడతాం, గాయత్రి మంత్రం చెప్పు, మిగతా వాళ్ళ అనుభూతి నాకు తెలియదు కానీ మొదట 20 రోజులు నెల రోజులు ఎంత అద్భుతమైనటువంటి మంత్రాన్ని జపం చేస్తున్నాను నేను, ఎంత అద్భుతమైనటువంటి గురువు నాకు ఈ మంత్ర దీక్షనిచ్చాడు, ఒకనొకప్పుడు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు లాంటి మహనీయులు జపం చేసినటువంటి మంత్రాన్ని ఈనాడు నేను ఉచ్చరించగలుగుతున్నాను కదా అనుకునేవాడిని. ఇప్పుడు వీళ్ళెవరు గుర్తురావటలే నాకు, ఈ మహనీయులు ఎవడు గుర్తురావటంలే గాయత్రి మంత్రం చేస్తుంటే. ఏమి ఇన్ని క్వాలిటీ పోయింది, పోగొట్టుకోకుండా క్వాలిటీ నాకు పోయింది. అదే అది చాలా సహజం, అది దేనికి మీరు అలవాటు పడతారో
దాని క్వాలిటీ పోతుంది. అందుకని ఏం చేస్తూ ఉంటాం,
ప్రతి నెలకి 15 రోజులకి
మార్చేస్తూ ఉంటాం సాధనలు. అందుకు సాధనలు మార్చేది, సాధనలో ఏం లేదు. విధానం ఏంటి, మౌనంలో ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామిని పట్టుకోవటమే కదా. కానీ సాధన ఎందుకు మారుస్తా ఉంటే అందుకు మారుస్తాం, మళ్ళీ కొత్తగా ఉంటుంది కదా, మన కొత్త ఉత్సాహం వస్తుంది. వంకాయ కూర గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మా ఆయన అస్సలు నమ్మదగిన వాడు కాదు సార్ అంది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి. ఎందుకు అంటే మొదటి రోజు వంకాయ కూర పెట్టాను చాలా బాగుందన్నాడు, రెండో రోజు వంకాయ కూర పెట్టాను తిన్నాడు, మూడో రోజు పెట్టాను మొహం మార్చాడు, నాలుగో రోజు పెడితే విసిరుగొట్టాడు, అస్తమానం ఇదే కూర అని. ఒకసారి బాగుందండి, రెండోసారి బాగుండకూడదు ఏంటి సార్, నా భర్తను నేను నమ్మలేదండి. మన మనస్సు కూడా ఎప్పుడు అదే గాయత్రి మంత్రమా అంటుంది. మనస్సు మనం ఏం చేయలేం దాన్ని, దానికి దాని స్వభావాన్ని అర్థం చేసుకుని మన సాధనా విధానాన్ని మనం మార్చుకుంటూ ఉంటాం. కానీ మీరేం చేయాలి అంటే ఆ సాధనా విధానాలలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించండి. ఇంకా మారుతాయి, మీలో చాలామంది థర్డ్ రౌండ్ వచ్చారు, ఇప్పుడే 9 రోజులు దాటిపోయి ఉంటాయి మీలో, లేకపోతే దగ్గర పడి ఉంటారు, లేకపోతే వాళ్ళు కదలరు, వాళ్ళ స్కేల్ కరెక్ట్, మన స్కేల్ తప్పు. అంటే అర్థం ఏంటి, ఇంకా రకరకాల సాధనలు ఇంకా ఇండివిజువల్గా నేను మీకు చెప్పాల్సి వస్తుంది. ఇంకా మారుతాయి అభిరుచిని బట్టి, మీ భౌతిక పరిస్థితిని బట్టి, అందులో ఎక్కువ తక్కువ నేను కాదు. అక్కడ ఒకే కాలేజీలో కామర్స్ చదవటానికి వెళ్తారు, సైన్స్ చదవటానికి వెళ్తారు, ఇద్దరికి డిగ్రీలు వస్తాయి. గ్రాడ్యుయేట్లు ఫలానా పోస్ట్కి దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హత ఉంది అంటే బీకామ్ వాడు పెట్టుకోవచ్చు, బీఎస్సీ వాడు పెట్టుకోవచ్చు, బిఏ వాడు పెట్టుకోవచ్చు. అంచేత ఖచ్చితంగా అతి త్వరలో, ఇందాక నేను చెప్పాను కదా మీకు శుభవార్తని, మారచ్చు. కానీ ఆ మార్పులు వ్యక్తిగతంగానే ఉంటాయి, చాలా వ్యక్తిగతంగా ఉంటాయి. ఖచ్చితంగా గోపనీయత మీద, గోపనీయత అనే శబ్దం మీకు అర్థమవుతుంది కదా, ఎంత మీకు అంత ఫలితాన్ని ఇస్తాయి. ఇంచేతంటే అవి నా ద్వారా మీకు ఇవ్వబడవు, ఋషుల ద్వారానే ఇవ్వబడతాయి. మీకు ఆ తేడా తెలుస్తుంది, అది ఎవరి ద్వారా మీకు వస్తుందో. మీకు కొంచెం అనుభవం ఉంటే ఆ ఋషుల్ని కూడా గుర్తించవచ్చు. దానికి బాధ్యతగా ముందు నేను అది మీకు అందజేసే ముందు 7 ఋషుల గురించి కూడా చాలా స్పష్టంగా అవగాహన ఇస్తాను. క్లాస్ జరుగుతున్నప్పుడు మా ఫ్రెండ్కి ఎవరికైనా న్యూ లెటర్ ఇచ్చి పంపిస్తే, క్లాస్లో మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉంటాడు, లేకపోతే జేబీ శాస్త్రి గారు ఉంటారు, సాంబసూరావు ఉంటాడు అని చెప్పాను అనుకోండి, మీకు గుర్తింపులు కూడా చెప్తాను, ఇవి ఇలా ఉంటే ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాస్త జాగ్రత్త, ఇలా ఉంటే ఈయన జేబీ శాస్త్రి గారు, మీరు ఫ్రీగా చెప్పేయచ్చు, అసలు కారణం ఏమీ లేదు ఉత్తిని సెలవు పెట్టాడని. ఇంకోడెవడో ఉన్నాను అసలు ఏమీ మాట్లాడకండి, మౌనంగా ఇచ్చేయండి. మీరు ఎప్పుడు అతన్ని చూడలేదు కదా ఆ ముగ్గురిని, మరి ఎలా గుర్తుపడతారు? అదేవిధంగా 7 ఋషుల్ని కూడా గుర్తుపట్టడానికి వీలుగా వాళ్ళ గురించి నేను మీకు అవగాహన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నం మొదలెట్టగానే మీలో చాలామంది మీ సాధనలో తీవ్రత తెచ్చుకోవాలి, అది అర్థం చేసుకోండి. తీవ్రత, తీవ్రతకి 3 గంటలు గాయత్రి జపం చేశానా, ఎంత అద్భుతంగా మౌనం పాటించగలిగాను కొంచెం చూసుకోండి, వస్తుంది ఆ టైం. మీకు ముందే ఎందుకు చెప్పేస్తున్నానంటే ఆ తర్వాత చెప్పటానికి ఫ్రీ టైం ఉండలేని స్థితిలో నేను ఉండవచ్చు, అప్పుడు చెప్పేసి వెళ్ళిపోవచ్చు. రకరకాల మంది ఇక్కడికి వచ్చి మీకు చెప్పవచ్చు, ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఏమొస్తారు మీకు తెలియదు. వాళ్ళని మీరు గుర్తించగలగాలి, ఎవడొచ్చాడు, వాడు సఫారీ డ్రెస్ వేసుకురావచ్చు, పిచ్చి వేషం వేసుకురావచ్చు, కానీ ఖచ్చితంగా 7 ఋషుల్లో ఎవడో ఒకడై ఉంటాడు. కానీ అతను ఇక్కడే ఉంటాడా, వాడు సర్వత్రా వ్యాపించి ఉంటారు, అది అర్థం చేసుకోండి. ఓ అద్భుతమైనటువంటి ప్రయోగం ఇక్కడ జరుగుతుంది, ఆ అద్భుతమైనటువంటి ప్రయోగంలో మీరు భాగస్వాములు అవుతున్నారు మీకు తెలియకుండా. కానీ అర్హత ఉండి మాత్రమే అని మాత్రం అర్థం చేసుకోండి. చాలామంది రావచ్చుగా, ఇక్కడే మనం తలుపు వేసామా రావద్దన్నామా అవన్నైనా, ఎందుకు కొంతమంది వచ్చారు, వాళ్ళ వాళ్ళ అదృష్టాలు. అంచేత వాళ్ళు దురదృష్టులు అని మీరు చింతించకండి, రాని వాళ్ళ గురించి కింద పడతారు. మీ అదృష్టాన్ని గుర్తించుకోండి అంతే, వాళ్ళ దురదృష్టం గురించి వాళ్ళని ఆలోచించుకునేవండి. దురదృష్టం అదృష్టం ఆలో చెప్పగలను, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దే లైఫ్ పర్పస్. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టైంకి అందుకోలేకపోతే దురదృష్టం ఎవరికి అవుతుంది, ఇంజనీర్ అవ్వాలి అనుకుని ప్రిపేర్ అయిన వాడికి. అసలు ఇంజనీర్ అవ్వాలి అనుకోకుండా ఏ కామర్స్ చదువుతున్నాను అనుకోండి, ఏంటిట ఇంజనీరింగ్ డేట్ వెళ్ళిపోతే ఏంటిట, అనౌన్స్ కాకపోతే ఏంటిట, పేపర్ లీక్ అవుతే ఏంటిట, లీక్ కాకపోతే ఏంటిట. చేత ఆ మానసిక స్థితి చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, పవిత్రంగా ఉంచుకోండి. ఇతరుల గురించి కుటుంబ సభ్యులైనా కూడా నో కమెంట్స్. వాళ్ళు కూడా మంచి మార్గంలో రావాలని నేను కోరుకుంటున్నాను. నీకు తెలుసా ఏది మంచి మార్గం? తెలిస్తే ఇలా ఉంటాం, ఇదే మంచి మార్గం అని తెలిస్తే ఏం చేసి ఉండేవాళ్ళం? యవధూతలందరూ ఏం చేశారు? బుద్ధుడు ఏం చేశాడు? అశోకుడు ఏం చేశాడు? రాజు ఉండి కూడా ఏం చేశారు? వాళ్ళు తప్పనన్నీ వదిలేసి మారిపోయారు. ఆ క్షణం నుంచి మరి మనం మారగలుగుతున్నావా? మారొద్దు. నేను మళ్ళీ మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాను, అలా మారాలని అనిపించవచ్చు మీకు ఈ సాధనలు జరుగుతున్న కాలంలో. మారవద్దు, మారాలని అనిపించినా ఖచ్చితంగా నా దగ్గరికి ఎక్కడున్నా పరిగెట్టుకుని వచ్చేయండి. అలాంటి ఇంటిని వదిలే ప్రసక్తే లేదు, బాధ్యతలను వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఆ ఋషులకి ఆలంబనగా ఈ ప్రకృతిలో 2000 వరకు నిలబడి ఉంటాం మనం. ఇంకో చోటకి వెళ్తే వాళ్ళకెందుకు మనం? మనం కూడా అడవులకు పోయాం అనుకోండి, అడవులు వదిలి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటే నేను అడుగు పోతానంటే ఇంకా మీరేం సాధనకి అర్థమైంది? మీకు భావాలు అర్థం చేసుకోండి. ఇవాళ చెప్తున్నవి టేప్ని మళ్ళీ మళ్ళీ వినండి, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ముఖ్యంగా ఈ ఏడుగులు ఋషులు ఏ పొలిటీషియన్ మీద, ఏ వ్యాపారవేత్త మీద, ఏ యాక్టర్ మీద, సినిమా అభినేతల మీద, ఏ మున్సిపల్ కౌన్సిలర్ మీద, ఏ కూలీ మీద, ఏ రిక్షా తొక్కేవాడి మీద వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తున్నారో మీరు గుర్తించగలగాలి. ఇంచేత సూర్యుడు ఒకడే కానీ అతని కిరణాలు ఎన్ని కోట్ల మనుషుల మీద పడుతున్నాయి? మనుషుల మీద, ఇంకా చెట్లు చామలు జంతువులు వాటినే మర్చిపోండి మీరు. సూర్యుడు ఒకడే కదా, అలాగే ఆ ఒకే ఋషి అందరి మీద తన వెలుగుని ప్రసరింపజేస్తూ ఉండి ఉండవచ్చు. మీరు గుర్తించగలగాల వెళుతుంది, ఖచ్చితంగా గుర్తించగలుగుతారు మీరు. దానికి తగినటువంటి బ్యాక్గ్రౌండ్ తయారు చేయడానికి ఈ 3 రోజులు నేను సెలవు పెట్టి కూర్చున్నా. కానీ ఇంకాస్త తీవ్రత కావాలి మీ మౌనంలో. ఓకే, అసలు ఈ తీవ్రత లేకపోతే చెప్పే స్థితే ఉండేది కాదుగా, కానీ సరిపోదు. ఇంకా చాలామంది చాలా రకాలైనటువంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. కొందరు పరీక్షలు రాయాలి, కొందరికి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉంటారు, కొందరు ఇప్పుడే పెళ్ళైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మరి పిల్లలు పెట్టవచ్చా పుట్టకూడదా మాస్టారు ఈ కాలంలో? దీనికి ఏం జవాబు మీరు చెప్తారు? దానికి దీనికి సంబంధం లేదని ముందే చెప్పాగా నేను. అదే ఇదే మీరే సంబంధం, దీనికి అసలు సంబంధమే లేదు. మీ మానసిక స్థితి ఎలా ఉందని అది ఇంపార్టెంట్ తప్ప, మీరు పెళ్లి చేసుకున్నారా లేదా, పిల్లల్ని కంటున్నారా లేదా, డబ్బు తెచ్చుకుంటున్నారా లేదా, స్వీట్ తింటున్నారా, చేదు తింటున్నారా, కామన్ సెన్స్ ఉపయోగించుకోవడం అంతే. ఇంకా అక్కడ ఏ డెసిషన్ తీసుకోవాలి అన్న దాంట్లో ప్యూర్ కామన్ సెన్సే తప్ప, మీరు భౌతిక జగత్తులో ఏమి చేసినా ఏమీ పర్వాలేదు. ముసలి తాత మీద శిఖండి నడ్డు పెట్టుకుని బాణాలతో కూల్చివేయటం ఏం న్యాయం చేశాడు? కామన్ సెన్స్. ఆ ఋషులు మనకి ఏ విధమైనటువంటి గైడెన్స్ ఇస్తే అప్పుడు, అందుకనే నేను చెప్పాను మీకు ఇది గుర్తించగలగాలి మీరు. ఎవరు మీకు ఆ గైడెన్స్ ఇస్తున్నారో నేనే ఇవ్వాలి అని రూలింగ్లే. నా ద్వారా కూడా చాలా ఎక్కువ రావచ్చు, ఇంచేదంటే అలవాటు పడ్డ ప్రాణులం గనక, అంతకంటే ఇంకేం లే. నేను చెప్తే మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది, ఇంకోటి చెప్తే అంత సులభంగా అర్థం కాకపోవచ్చు. నాకంటే బాగా చెప్పిన, కానీ ఇంకా తప్పదు ఈ సీటుని నేను ఖాళీ చేయాల్సిందే. మహానుభావులు విజిటింగ్ ప్రొఫెసర్స్ వస్తున్నప్పుడు లెక్చరర్ ఎంత, కానీ వాడు విజిటింగ్ ప్రొఫెసరా? విజిటింగ్ వేషధార. అందుకని గురువుల చరిత్ర మళ్ళీ మళ్ళీ చదవండి. ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు మీకు వచ్చిన అవగాహన ఖచ్చితంగా ఇతరులకు రాదు. ఇతక్కడ అంటే నా ఉద్దేశం ఆశ్రమాలలో, మన ఆశ్రమాలలోనే ఇంచేదంటే అక్కడ మాత్రమే ప్రస్తుతము వాళ్ళ శక్తి పుంజాలను మనం ప్రసరింపజేస్తున్నారు. ఎక్కడో అక్కడ మొదలెట్టాలి కదా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలెట్టాం, నైరుతి నుంచి మొదలెడతాం. ఇప్పుడు అంతా వ్యాపిస్తుంది విషయం అంతా, అందులో డౌట్ ఏం లేదు. ఎక్కడో మనం బీజాలు వేసుకున్నాం, స్టార్టింగ్ పాయింట్స్ వేశాం, ప్రసరిస్తుంది. అంచేత ఆశ్రమాలలో ఈ నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆశ్రమాలలో జరగటం లేదు మాస్టర్, అనుగ్రహ పీఠాల్లో జరుగుతుంటే ఓకే, ఇళ్లలో జరిగితే ఇలాంటి వాతావరణం నిర్మించుకోగలగాలి. అభ్యంతరాలు అంటే కుటీరాలు ఏమని నేను చెప్పటంలే, నేను ముందే చెప్పే ఆ భౌతిక జగత్తులో మీరు ఏం చేసినా నాకు అభ్యంతరం లే. పార్క్ ఉంది, ఆ పార్కులో మీరు ఒక స్థలాన్ని కేటాయించుకుని చిన్న ఈ బాత్ర స్థలాన్ని మనం ఎంత కూర్చున్నాం అక్కడ ఇచ్చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు, ఋషులకు అభ్యంతరం లేదు. వాళ్ళు ఎక్కడికైనా రాగలరు, మీరు ఎక్కడున్నా మిమ్మల్ని ఆ అనుభూతికి లోను కాగలరు, మీరు మౌనంగా ఉండగలగాలి. అది పార్కులో మౌనంగా అంత ఈజీగా ఉండలేరు, అంతకంటే ఇంకేం లేదు. అంచేత మళ్ళీ ఇంత కుటీరాలు నిర్మించుకోవాలా, ఆ కుటీరాల సైజ్ ఎంత మాస్టరు అంటే ఇంతసేపు నేను చెప్పింది వేస్ట్ అయిపోయింది మీకు. ఆ కామన్ సెన్స్ రావాలించి అంటే చాలా త్వరలో మిమ్మల్ని పరివరాజకులుగా అంటే డ్రెస్ మారుస్తావా, గుండు గీస్తారా మాస్టర్, అది మన పద్ధతే కాదని చెప్పాను కదా. ఋషుల పద్ధతి అసలు అది కానీ కాదు. ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ రావచ్చు, ఖచ్చితంగా ఇంతకంటే సుఖమైన పరిస్థితుల్లో మీరు ఉంటారు, అది గుర్తుంచుకోండి. గవర్నమెంట్ మీద పని మీద వెళ్తున్నప్పుడు, మీ సొంత డబ్బులతో వెళ్తున్నప్పుడు భోగాల్లో తేడా రాదు, ఆ తేడా ఉంటుంది. ఋషుల కార్యక్రమాల కోసం మిమ్మల్ని ఎక్కడికైనా వాళ్ళు మారుస్తే హాయిగా మారిపోండి, ఖచ్చితంగా అది ఇక్కడ కంటే ఇప్పుడున్న పరిస్థితుల కంటే హాయిగా ఉంటుంది. ఏమైనా జరిగిపోవచ్చు నాకు, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అన్నది ఏమీ చెప్పలేను నేను, కానీ ఏం జరిగినా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ప్రతి దాన్ని స్వీకరించేటటువంటి మనస్తత్వంగా ఉండండి. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఎండాకాలంలో నాణ్యతాలకు వెళ్ళాలి, వెళ్ళాక సుఖంగానే ఉంటుంది, ట్రైన్ ప్రయాణం సుఖంగా ఉండదు. అలాగే ఒక్కొక్కసారి మీ జీవిత కాలంలో ఈ మధ్యకాలంలో కొన్ని రోజులు కొంచెం ఇబ్బంది పడవచ్చు. మీరు ట్రైన్ జర్నీ వెళ్ళేది నాణ్యతాలు ఎండాకాలంలో, అక్కడ సుఖంగానే ఉంటారు. ఆ భావన, ఆ మానసిక స్థితి అర్థమైంది కదా, అది మీరు నిరంతరం ఉంచుకోవటానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్ అది. ఈ మానసిక స్థితులు అన్నీ ఉంచుకుంటూ గురువుల చరిత్ర ఆశ్రమాలలో చదవండి అని చెప్తే ఇదంతా చెప్పుకొస్తున్నాను నేను కదా. ఎందుకు షిర్డీ సాయి నానావళి, షిర్డీ సాయి కూర్చుని నాకు ఏదో మాట్లాడుతున్నాడు. వచ్చాడు నానావళి, ఏమన్నాడు, గెటప్ అన్నాడు, కా అన్నాడు, ఏం చేశాడు, తన పోయి కూర్చున్నాడు. షిర్డీ సాయి ఏం చేశాడు, శిష్యులు ఏమనుకున్నారు, ఏం సార్ వాడాలా అంటే ఇదా. షిర్డీ సాయి ఏం చెప్పాడు, షిర్డీ సాయి చెప్పిన జవాబు మీకు తట్టగలగాలి. అడిగాక షిర్డీ సాయి చెప్పాక కాదు, నేను ఇంకొకరో వచ్చి అదిరా అంతరార్థం అందుకు అలా జరిగింది అని ఇంకోళ్ళెవరో వచ్చి చెప్తే మీరు ఋషులకు ఉపయోగపడరు. చదివండి గురువుల చరిత్ర, జరిగింది మీకు అర్థం అవ్వాలి. నానావళి చేసినటువంటి ఆ పర్టికులర్ లాంటి ఇన్సిడెంట్ మీ జీవితాల్లో కూడా అనేక సార్లు రీప్రొడ్యూస్ అవుతాయి గ్యారంటీగా. ఈ 2000 సంవత్సరం ముందు తప్పదు కదా. అదే గురువుల చరిత్ర. ఈ గురువులందరూ వెనకాతలో ఉన్నటువంటి ఋషులే మీ మీదకి వచ్చేసి మిమ్మల్ని ఉపయోగించుకోవాలి అనుకుంటున్నప్పుడు అదే మీ జీవితాల్లో కూడా జరుగుతుంది. అప్పుడు ఆ నానావళిలో ఉన్నటువంటి ఋషిని మీరు గుర్తించగలగాలి. వాడెవడో వస్తాడు, వస్తాడు రాహుల, ఎవడో రా రోహిల్ల కుస్తీ పట్టంటాడు షిర్డీ సాయితో. షిర్డీ సాయి సర్వసమర్థుడు అని మనకు తెలుసు కదా, ఆయన ఇలా అంటేనే ఫినిష్, వాడు మూలపడతాడు. వాడు పొడవటానికి వచ్చాడు గుర్తుందా, అంటే ఆ కళ్ళల్లో చూసి ఆగిపోతాడు. అలాంటి ఆవిడు ఆ రోహిల్లాతో ఏమయ్యాడు, ఓడిపోయాడు. ఓడిపోయాక ఏం చేశాడు, నోరు మూసుకుని ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ అతను తీసుకొచ్చి ఇక్కడ షిర్డీలో వదిలింది ఎవరు, రోహిల్లాయే. మరి అలాంటి సంఘటన మీ జీవితాల్లో జరిగితే ఓడిపోవటానికి ఇష్టపడతారా, ఎప్పుడు ఇష్టపడగలరు? అక్కడ రోహిల్లాని చూస్తే అలాగ ఇష్టపడను, నేను ఇష్టపడినా. కానీ అక్కడ గురువుని చూస్తే, ఒక ఋషి వచ్చి మీ యొక్క సమర్పణని, మీ యొక్క ఆవేదనని టెస్ట్ చేస్తున్నాడు అని చూడగలిగితే పరిగెట్టుకుంటే వెళ్ళి ఇంకా ముందే అన్నా నేను ఓడిపోను, అసలు ఓడిపోయానని ఒప్పేసుకుంటా, ముందు రాసి ఇచ్చేస్తాను నాయన పద నీ వెంట అంటాం కదా. మరి ఆ మానసిక స్థితి మీరు ఆ గురువుల చరిత్ర చదువుకుని తెచ్చుకో. అది తెచ్చుకోలేనంత వరకు ఏ ఋషి ఏ మాస్టర్ ఏమీ చేయలేరు. కష్టపడండి కాస్త. 7 గురువులు ఉన్నారు మనకి, సివివి, లారీ మాషయ, రామకృష్ణ పరమహంస, షిర్డీ సాయి, సత్యసాయి, ఆనందు, మా గురుదేవులు. మీ గురుదేవులు అనుకున్నా నాకే అభ్యంతరమే, అది ఇంకా మీ ఇండివిజువల్ గురుత్వం మాత్రం ఎవరిది వాళ్ళదే. వీళ్ళు ఇది కాక ఇంకా మిగతా చాలామంది అవధూతల గురించి నేను మీకు చెప్తూ వచ్చాను.
మూడు రోజులు ఇంకెక్కడ మీరు ఉంటూ ఉంటారు కదా, ఇప్పుడు లేకపోతే ఎక్కడైనా వచ్చేవాళ్ళకి కానీ పోయేవాళ్ళకి కానీ మీరు చెప్పండి, ఈ నిశ్చయం అండి, ఈ గురువుల చరిత్ర కూలంకషంగా నేను ఉదాహరణ ఇచ్చాను కదా ఎలా గుర్తించాలో ఆ ఋషుల్ని, నేను చెప్తా మీకు గుర్తులు. ఇందాకనే చెప్పాను మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు, కానీ మా ఫ్రెండ్స్ని మీరు లీవ్ లెటర్ ఇవ్వడానికి వెళ్తే గుర్తించగలరు కదా సులభంగా చెప్పిన గుర్తులు బట్టి. అలాగే ఆ ఏడుగురు ఋషులు ఎలాగ ప్రవర్తిస్తున్నారో ఈ ప్రకృతిలో, ఎక్కడెక్కడ ప్రవర్తి రిక్షావాడిగా ఉండొచ్చు. ఏకనాథ్ మహారాజ్ తెలియన్నారు ఎప్పుడైనా, ఏకనాథ్ మహారాజ్ అని మహారాష్ట్రలో జ్ఞానదేవుడు పేరున్నారా, ఇది భగవద్గీత మీద ఏంటని జ్ఞానేశ్వరి రాసిన అతను, అతను అతని సమకాలికుడు, చాలా గొప్ప కృష్ణ భక్తుడు. 14 సంవత్సరాల పాటు శ్రీకృష్ణుడు అతని ఇంట్లో బట్టలు ఉతికాడు, నీళ్లు మోసాడు. మీ ఇంట్లో ఎవడు నీళ్లు మోస్తున్నాడో మీకు తెలియదు. ఈ ఊళ్ళోనే నెల్లన్న బాబు గారని అద్భుతమైనటువంటి ఒక వేద ఋషులతో సరిపోల్చగలిగినటువంటి వ్యక్తి నీలకావిడి మోసాడు. గుర్తించగలగాలి కదా మీరు, అది గుర్తించడానికి ఏకనాథ్ లాంటి మహానుభావుడికి మహాభక్తుడికి కుదరలే, ఇంచేత పూజలు చేస్తూ కూర్చున్నాడు. పక్కన ఉన్న కృష్ణుడిని చూడలే. అందుకని నేను చెప్తున్నా మీరు పూజలో అనకండి, యజ్ఞమో అనకండి, మహానుభావులారా, కొంచెం నేను చెప్తున్నటువంటి ఆ ఇండస్ట్రీస్, కొంచెం నేను చెప్తున్నటువంటి వాటిని కూడా గుర్తించండి. ఎవడు ఏ ఋషి ఏ రూపంలో ఈ ప్రపంచం మీద వ్యాపించదలుచుకున్నాడో నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు. ఓపెనింగ్స్ బట్టి కదా, ఓపెనింగ్స్ బట్టి అంతే. ఎవడో ఏం చేయలేడు, ఋషులు ఏం చేయలేరు. మీరు అవకాశం ఇవ్వాలి కదా, మానవ జాతి అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇంత తెలిసినా మీరే అవకాశం ఇవ్వకపోతే బయటవాడు ఏమిస్తాడు, కానీ ఒకసారి వాళ్ళు ఇవ్వగలరేమో. అంచేత మనమేదో చాలా గొప్పవాళ్ళం అనుకోకండి, ఆ అమాయకత్వం ఉందే. శ్రీకృష్ణ చూస్తే నీ తెలుస్తుంది, సుధాముడికి అన్నీ ఇచ్చేసాడు కానీ సుధాముడికే తెలియదు ఇచ్చినట్టు. మిగతా వాళ్ళందరికీ తెలిసిపోయింది ప్రపంచంలో, సుధాముడికి ఒక తెలియలే. ఆ అమాయకత్వమే నాకు నచ్చింది అన్నాడు. చేత ఎంతోమంది అమాయకులు ఆ ఋషుల యొక్క వాహకాలుగా తయారవుతూ ఉండుండొచ్చు, తెలియదు, ఏమీ తెలియదు. అంతా గజగజగా ఉంది. 2000 సంవత్సరం దగ్గర పడుతుంది. మరి మేము స్టూడెంట్స్ని కదా, ఏం చేయాలి, చదువుకుంటూ ఉండండి. విద్యారంగంలో మీ ద్వారా ఏం మార్పు తెస్తారు, మేము బిజినెస్ పీపులం కదా, బిజినెస్ చేస్తూ ఉండండి. బిజినెస్ రంగాల్లో ఏం మార్పు తేనున్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం కదా, ఏమో ఎలక్ట్రిసిటీలో ఏ విధానం మీ ద్వారా కనిపెట్టబడుతుందో అడుగు తెలుసు. మీరు యాక్టివ్గా అవ్వండి, అవేర్నెస్లో జీవించండి. మీరు చేస్తున్నటువంటి పనిని వర్క్ ఇస్ వర్షిప్ అని వింటున్నానులే, ఏదో ఒక అలా మాట అనేది అందంగా ఉంది, వింటానికి బాగుంది, ఇది డబ్ల్యూటో స్టార్ట్ అయింది, అది డబ్ల్యూటో స్టార్ట్ అయిందని అనలేవాళ్ళు. దాని వెనకాతన ఇంత ఫిలాసఫీ ఉంది, నాకు చదువు రాదు, నాకు ఉద్యోగం లేదు, నేను గృహిణిని మాత్రమే. ఎంతమంది గృహిణులు భగవత్ సాక్షాత్కారం పొందలేరు. నేను మీ ద్వారా ఏ పక్కనున్న వాడికి ఆ మంట అందుతుందో, మీరు అంటిస్తా అంటే మాత్రం అందదు అది. మీరు ప్రయత్నం చేయండి, ఆ స్పార్క్ ఆకర్షణ ఉందే అదే లాక్కుంటుంది. మీరు అనవసరంగా మా భార్య రావాలి, నా పిల్లవాడు రావాలి, నా మనవాడు వచ్చేసేయాలి ఇందులోకి, ఇంత గొప్పది కదా వాళ్ళ అదృష్టం. కానీ అదృష్టం అంటే మళ్ళీ చిన్న చూపు చూడబాకండి, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ అదృష్టం ఉన్నప్పుడు చాలా జాగ్రత్త, మానసిక స్థితి మీరు కోల్పోయారు, వాళ్ళని మీరు చిన్నగా భావించారు, ఫినిష్, మీరు ఋషులకు పనికిరారు. అందుకని చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఎదగండి. ఆ ఎదుగుదలతో పాటు ఆ మౌనాన్ని సాధించండి, గురువుల చరిత్రని ఈ దృష్టికోణంతో చదవండి. మీ జీవితాలలో ఆ సంఘటన జరగచ్చు, మీ ముందే జరగచ్చు, మీకు జరగకపోవచ్చు, మీ ముందే ఇంకోళ్ళకి జరగచ్చు. ఆ ఇంకోళ్ళకి జరిగినప్పుడు ఆ వ్యక్తి మీకు చెప్తే ఇంకే లాభం, ఇంతసేపు ఈ కంట సోషంతా వేస్ట్, ఈ సాధన అంతా వేస్ట్ కదా. ఇది మనసులో గుర్తుంచుకుని ఇక్కడ చదవాల్సినటువంటి పుస్తకాల లిస్టు తయారు చేయండి, తయారు చేసి వీలైనంత ఆ పుస్తకాలు ఇక్కడ పెట్టండి. ఆ సెట్స్ దొరక్కకపోతే ఫోటోస్టాట్ తీయించండి. ఇక్కడ డబ్బు కాదు ఇంపార్టెంట్, సైన్స్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు 2 లక్షలు పెట్టి ఏదైనా ఆపరేటర్స్ కొనాలంటే ఏం చేస్తాం, కొంటాం, కొనకపోతే ఆ రీసెర్చ్ జరగదు. ఏం చేస్తాం, ఓ ఫోటోస్టాట్ కోసం. ఒకవేళ ఆ పుస్తకం దొరక్కకపోతే సంగతి చెప్తున్నాను, అలాంటిది ఏమి ఉండవు, సరేనా. ఇది గుర్తుంచుకోండి, గురువుల చరిత్ర మదించండి.
అంత కాబట్టి ఆయన ఎక్కడ పుట్టాడు, వాళ్ళ అమ్మ పేరేంటి, వాళ్ళ నాన్న పేరేంటి, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ మేనకోడల పేరేంటి, ఇది కాదు నేను అడిగేది.
ఆధ్యాత్మిక సాధనలో వాళ్ళు ఆ ఉన్నత స్థాయిని చేరుకోవటానికి వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఖచ్చితంగా ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఆ పరిస్థితులన్నీ రేపో మాపో మీ జీవితాల్లో ఖచ్చితంగా జరుగుతాయి.
జరగకపోతే మీరు అడగలేరు, చేసేది ఏముంది?
మీరు ఎంఎస్సీలో జాయిన్ అవుతే ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు, సెకండ్ సెమిస్టర్ పరీక్షలు మీరు తప్పించుకునే ప్రసక్తే లేదు. ఎలాంటి పరీక్షలు వస్తాయి, ఎలాంటి పరిస్థితులు వస్తాయి, అప్పుడు మీరు ఎలా వ్యవహరించాలి అనేది మీకు ఆ పుస్తకాలు గైడ్స్గా ఉపయోగపడతాయి. అందుకే ప్రతి గురువు ఏం చెప్పాడు అంటే, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితాన్ని మీరు చూడండి, నా జీవితమే మీకు ఒక ఉదాహరణ కావాలి, శరీరానికి లొంగిపోకండి, కోరికలకి లొంగిపోకండి, బాధ్యతలకి పూర్తిగా లొంగిపోండి, మౌనంగా ఉండండి, ఆ ఋషుల అనుగ్రహం మీకు అతి త్వరలో లభించాలని ప్రార్థిస్తూ స్వస్తి.